విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం రసన్నవదనం ధ్యాయేత్తు సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. గట్టిగా చెప్పండి నమః పార్వతీపతయే. ఆ కాలభైరవ అష్టకం చదువుకుందాం ఒకసారి, చదువుకున్నాక పురాణం చెప్పుకుందామా? శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, నమశివాయై చ నమశివాయ, దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగివృందవందితం దిగంబరం కాశికాపురాధినాథకాలభైరవం భజే. భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథకాలభైరవం భజే. కాశికాపురాధినాథకాలభైరవం భజే. సోలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం నిక్వణన్ మనోజ్ఞహేమ కింకిణీ లసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశశోభితాంగమండలం కాశికాపురాధినాథకాలభైరవం భజే. రత్నపాదుకా ప్రభావిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రభీషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం దృష్టిపాత నష్ట పాపజాలముగ్రనాశనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశికా భూత సంఘనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసలోక పుణ్య పాప శోధకం విభుం నీతి మార్గ కోవిదం పురాతనం జగత్ ప్రభుం కాశికాపురాధినాథ కాల భైరవం భజే కాశికాపురాధినాథ కాల భైరవం భజే కాళభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్య లోభ కోప తాప నాశనం తే ప్రయాంతి కాళభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం తే ప్రయాంతి కాళభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం కాశికాపురాధినాథ కాల భైరవం భజే కాశికాపురాధినాథ కాల భైరవం భజే కాశికాపురాధినాథ కాల భైరవం భజే కాల భైరవం భజే కాల భైరవం భజే కాల భైరవం భజే కాల భైరవం భజే
పరమ పవిత్రమైన కాశీఖండంలో భాగంగా శివశర్మ గారు మహావేగంగా దివ్య విమానంలో పుణ్యశీల సుశీలులతో వైకుంఠలోకానికి వెడుతూ మార్గ మధ్యంలో కనిపిస్తున్న సమస్త లోకాలు చూస్తూ ఉండగా ఒకనొక చోట ఒక దివ్యలోకం జేగీయమానమై అంటే వెలిగిపోతూ కనపడింది. ఈ పవిత్ర లోకం ఎలా ఉంది చూడడానికి? ప్రపంచంలో ఉన్న ఎక్కడ లేని సంపదలు అక్కడే ఉన్నాయి. సువర్ణాలు, అష్టసిద్ధులు, నవనిధులు, రకరకాలైనటువంటి రత్నాలు అక్కడే కనపడ్డాయి. ఈ పవిత్ర లోకంలో ఉన్న ఒక మహాపురుషుణ్ణి చూచి ఆశ్చర్యపోయిన శివశర్మ ఈయనెవరండి, ఇంతవరకు ఇన్ని లోకాలు చూచాము కానీ ఇంత సంపద ఎక్కడా చూడలేదు. ఈ సంపదలు ఉన్నప్పటికీ భక్తిభావం కలిగిన వాడిని చూడటం చాలా కష్టం. ఒక్కొక్క చోట డబ్బు ఉంటుంది, వాడికి జబ్బు ఒకటి ఉంటుంది, నాస్తికవాదం. డబ్బులు పెరిగితే కొంతమందికి నేనే గొప్పవాడిని, సృష్టిలో భగవంతుడు లేడు, ఇదంతా నా స్వకర్మతో సంపాదించుకున్నదని ఒక అహంకారం వస్తుంది. పేదవాడి దగ్గర భక్తి ఉండొచ్చు, ధనవంతుడి దగ్గర వ్యసనాలు ఉండొచ్చు. ఇటు ధనము, ఇటు భక్తి, ఇటు సద్బుద్ధి, దానితో పాటు దాతృత్వం, ఈ లక్షణాలన్నీ ఒక్కడి దగ్గర ఉండడం కష్టమట. ప్రపంచంలో మంచి గుణములన్నీ ఒక చోట ఉండవు. ఒక గుణం ఉంటే ఇంకో గుణం ఉండదు. ఒక్కొక్కడికి భక్తి ఉంటుంది, ఈ భక్తితో కూడిన పెచ్చ ఉంటుంది. ఇటువంటి భక్తుల వల్ల గురువులకు ఒక్కోసారి ఇబ్బంది కూడా వస్తుంది. దిక్కుమాల భక్తులు ఏంటంటే ప్రాణం తీసేస్తారు. అంటే భక్తి లెక్క కాదు, భక్తి ఎక్కువే చంపుతారు. వెనకటికి ఒక ఆయన ఉండేవాడట, ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టి చంపేవాడు అనమాట. రాగానే కూర్చోబెట్టి అక్కడ తింటావా తినవా, మా ఇంటికి వచ్చి ఒక్క బూరితో పెడతావా అనేవాడే. ఈ బూరిని లోపల పెట్టి పొట్టుపోయిలో పొట్టు కూరినట్టు వీడు కూరితే వీడు ఏమైపోతాడు చెప్పండి? కొందరు పెట్టక చంపుతారు, కొందరు పెట్టి చంపుతారు. అప్పుడప్పుడు ఈ భక్తుల యొక్క భక్తి భగవంతుడికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. ఇక మాలాంటి గురువులకి చెప్పే కర. కాబట్టి భక్తి ఉంటే పిచ్చ ఉండకూడదు, పిచ్చి ఉంటే భక్తి ఉండదు, ధనం ఉంటే దాతృత్వం ఉండదు, దాతృత్వం ఉంటే ధనం ఉండదు. అసలు మనుషులకి పేదవాడిగా ఉన్నప్పుడే డబ్బు దానం చేయాలనిపిస్తుంది, బాగా డబ్బు వచ్చాక దాతృత్వం మళ్ళీ పోతుంది, పక్కకు పోతుంది. అధికారం రానికితం అందరికీ ఉపకారం చేయాలనుకుంటాడు, అధికారం వచ్చాక విర్రవీగుతాడు, ఈలోపు ఉన్న అధికారం కాస్త పోతుంది. ఇలా ఒక చోట ఒక దుర్గుణం, ఒక సుగుణం ఉంటాయి. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఆయన దగ్గర ధనం ఉన్నది. ఎంత ధనం ఉందో అంత దాతృత్వం ఉన్నది. ఎంత శక్తి ఉందో, ప్రపంచాన్ని జయించడానికి కావలసిన ఎంత శక్తి ఉందో అంత కారుణ్యం ఉన్నది. శక్తి ఉండి కరుణతో ఉండడం కష్టం. అవసరమైతే కఠినంగా ఉంటాడు, సుకుమారంగా ఉంటాడు. సంపదలు ఉన్నాయి, ముక్తి సంపద ఉంది. ఎవడి ఇతడు? ఈ పుణ్యాత్ముడిని చూస్తే ఏదో తెలియని ఒక ఆనందం కలుగుతున్నదని శివశర్మ పుణ్యశీల సుశీలను అడగ, అప్పుడు వాళ్ళు ఇలా అన్నారు, ఈ మహాత్ముడే ఉత్తర దిక్కుకి అధిపతి, ఇతడిని కుబేరుడు అంటారు. ఈయనకు ఒక గొప్ప విచిత్రమైన చరిత్ర ఉన్నది, ఆయన చరిత్ర చెబుతున్నా విను. ఒకనొకప్పుడు పద్మకల్పంలో, అంటే ఇప్పుడున్న కల్పం శ్వేతవరాహ కల్పం, ఇలాంటి కల్పములు చాలా గడిచాయి. ఈ కల్పములలో ఒక కల్పం పేరు పద్మకల్పం. ఆ కల్పంలో యజ్ఞదత్తుడు అని పేరు కలిగిన ఒక మంచి వేద పండితుడు ఉండేవాడు. కాంపిల్యపురంలో ఉండేవాడు. కాంపిల్యపురం అంటే ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది, పంజాబ్ని రెండు కింద చీల్చి పారేశారు. అందులో తూర్పు పంజాబ్ అంతా పాకిస్తాన్లోకి పోయింది, పశ్చిమ పంజాబ్ మాత్రం మనకు మిగిలింది. అప్పుడు ఆ రోజులు ఇదంతా అవిభక్తమైన భారతదేశంలో పాంచాల దేశం అని పిలువబడేది. ఈ పాంచాల దేశంలో కాంపిల్యం చాలా గొప్ప నగరం అన్నమాట. ఈ కాంపిల్య నగరంలో ఉన్న వాళ్ళంతా సింధు నదీ తీరంలో ఉండేవారు, పండితులు ఎక్కువ మంది ఉండేవారట. కాంపిల్యపురంలో చంటి పిల్లవాడిని పలకరించినా వాడు సంస్కృతంలో కవిత్వంతో మాట్లాడేవాడు. ఆ రోజులు ఎలాగో మాతృభాషే సంస్కృతం, అందులో కవిత్వంతో మాట్లాడేవారట. వెనకటిగా మనకి భోజరాజు గారి కథలో ఒకటి ఉందిలేండి. భోజరాజు గారు కాళిదాసుకో ఇల్లు ఇస్తానన్నాడు. ఇల్లు ఇద్దామని అన్నాక తీరా చూస్తే ఊళ్ళో అందరూ సొంతిళ్ళ వాళ్ళే. ఒక సొంతిళ్ళు వ్యక్తిని ఖాళీ చేయించి ఆ ఇల్లు గురువుగారికి ఇస్తామంటే బాగుండదు కదా. అందుకని బోధుడు ఏమన్నాడు, నా రాజ్యంలో కవిత్వం చెప్పని వాడు ఉంటే వాడి ఇల్లు ఖాళీ చేసి దూరంగా వెళ్ళాలి, వాడికి తర్వాత కొత్త ఇల్లు కట్టిస్తాను, ఈ ఇల్లు టెంపరీగా కాళిదాసుకి ఇస్తానన్నాడు. వెతక్కగా ఊళ్ళో ఓ పద్మశాలి ఓ వస్త్రాలు నేసుకునేవాడు కనపడ్డాడు. ఈయన తప్ప అందరూ కవిత్వం చెబుతున్నారండి అన్నారట భోజరాజు గారి దగ్గరికి. అప్పుడు భోజరాజు గారు, నాయన నీకు వేరే ఇల్లు ఇస్తాను, నీ ఇల్లు కాళిదాసుకి ఇచ్చేయంటే ఆయన ఏమన్నాడో తెలుసా, నేను కూడా కవిత్వం చెప్పగలను, కావ్యం కరోమి నదు చారుతరం కరోమి. ఒరివిడి దొంపతిగా ఏం కవిత్వం రా అనుకున్నాడు రా భోజరాజు, నేను కావ్యం రాయగలను, నువ్వు రాసినంత అందంగా రాయలేనేమో అనడానికి చారుతరము అన్నాడు. ఇదంతా పక్కన పెడితే అలా శ్లోకాల్లో సమాధానం చెప్పి ఈ శ్లోకమును వసంత తిలకము అంటారు. ఈ వసంత తిలకం అనే ఛందస్సు అంటే కాళిదాసుకు చాలా ఇష్టం. ఈ ఛందస్సులోనే శ్రీ వెంకటాచలపతి తమ సుప్రభాతం అనే సుప్రభాతం రాశారు, దీనికి వసంత తిలకం అని పేరు. ఈ ఛందస్సు కాళిదాసుకి భోజరాజు గారికి ఇష్టం. అందులో ఈయన బట్టలు వేసుకుంటూ ఇంట్లో కూర్చున్నాయని చెప్పిన కవిత్వం ఇది. ఏమన్నాడు తెలుసా, నేను కావ్యం రాయగలను, మీ అంత అందంగా రాయకపోవచ్చు, కవయామి వయామి యామి అన్నట్ట. నేను కవిత్వం రాయగలను, ఎక్కడికైనా వెళ్ళగలను, నువ్వు పొమ్మంటే వెళ్ళిపోతాను అన్నట్ట. రాజుగారు నీకు అన్నంరా బాబు, నా రాజ్యంలో కవిత్వం చెప్పనివాడు లేడు, పొరపాటు నిన్ను నేను అపార్థం చేసుకున్నాను, నీ ఇల్లు పెర్మనెంట్గా ఇచ్చాను, దాంతోపాటు ఇంకో అగ్రహారం కూడా ఇచ్చాను, కాళిదాస్ గారికి టెంపరీగా నా ఇంట్లోనే రెండు గదులు ఇస్తాను, మరీ ఒత్తిగా చింతామణి గారి తల్లి శ్రీహరి గారి గృహం లాంటి గృహం కాకుండా మంచి ఇల్లు ఇస్తానని ఇచ్చాడు చివరి. భోజరాజు గారికి అసలు అలాంటివి, అసలు భోజుడి ముఖం చూస్తే కవిత్వం చెప్పనివాడు ఎవడండి. అలా కాంపిల్యపురంలో వాడు వీడు అనే తేడా లేకుండా అందరూ కవిత్వం చెప్పేవారు. మహాత్ములైనటువంటి జ్ఞానులకు నిలయం ఇంతెందుకు, కాంపిల్యపురములో దండోరా వేసేటటువంటి చర్మకారులు కూడా తత్వవేత్తలట. దండోరా వేసేవారు కదా రాత్రి తెల్లవారుజాములు చెప్పులు కుట్టుకునేవాళ్ళు, వాళ్ళు కూడా కవిత్వం చెబితే పండితులు ఆశ్చర్యపోయేవారు. అటువంటి కాలం అది, ఆ సువర్ణకాలం వెళ్ళిపోయి కులాల పేరుతో కొట్టుకునే దరిద్రపు కాలం వచ్చి పడింది. ఆ పురంలో మహారాజు గారికి పాండిత్యం అంటే ఇష్టం, కవిత్వం అంటే ఇష్టం, యజ్ఞములంటే ఇష్టం. ఆయన దగ్గర యజ్ఞదీక్షితుడు లేక యజ్ఞదత్తుడు అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన బ్రహ్మలందరికీ కూడా నాయకుడు, వేదాలు చదివాడు. చదువుకున్న వాడికి నాస్తికవాదం లేకపోవడం అదృష్టం కనుక ఆయన అదృష్టవశాత్తు ఆయన యజ్ఞములు చేయించేవాడు, పరమభక్తుడు ఆయన. ఆయనకి యవ్వనం ఉన్నది, మంచి సౌందర్యం ఉన్నది. యవ్వనం ఉంటే కొందరికి సౌందర్యం ఉండకపోతే అందరూ నాలో అందంగా ఎక్కడ ఏడుస్తారు. కాబట్టి ఒక్కొక్కడికి అందం ఉండదు, ఒక్కొక్కడికి యవ్వనం ఉండదు. ఈ రెండు ఉంటే పాండిత్యం ఉండదు, ఈ మూడు ఉంటే పదవి ఉండదు, ఈ నాలుగు ఉంటే అందమైన భార్య ఉండకపోవచ్చు, ఆవిడ కూడా ఉంటే పిల్లలు లేకపోవచ్చు. కానీ ఈయన అదృష్టవశాత్తు ఎక్కువ భాగం ఉన్నాయి ఆయనకి. ఆయన అందగట్ట పాండిత్యం ఉన్నది, రాజుగారి దగ్గర మంచి పదవి ఉన్నది, మహాసంపదలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఆయన దగ్గర సుక్షేత్రం, సింధు నదీ తీరంలో 1000 ఎకరాల పొలం ఉన్నది. ఇంకా ఇల్లు, ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన వాడు వంటింట్లోకి వెళ్ళడానికి ముందు 2 కిలోమీటర్లు నడవాలి, అంత పెద్ద ఇల్లు. పూర్వం ఇళ్లల్లో అంతంత దూరం నడిచేవారండి, వంట ఇల్లు ఓ చోట, పెంట ఇల్లు చోట ఉండేది. ఇప్పుడు వంట ఇల్లు పెంట ఇల్లు అన్నీ ఓ చోటే, ఇక్కడ పోపులు పటపట్లో, అక్కడ బాత్రూములో టపటపలో తిరగట్లేదు. అలా అయిపోయి ఈ కంపార్ట్మెంట్లు అయిపోయాయి. కానీ పూర్వం ఎంత దూరంగా ఉండేవండి, బాత్రూములు చక్కని స్నానానికి అంత దూరం వెళ్ళేవాళ్ళం, చక్క స్నానాగారం అని ఆగ్నేయంలో ఎక్కడో ఉండేదన్నమాట. సరే ఇది కాలప్రభావం అనుకోండి, ఇంక ఇక్కడికి వస్తే చెప్పక్కర్లేదు, ఎంత ఎంత గది ఉంటుంది. ఈ గదిలో లోపలికి వెడితే అటు ఇటు కూర్చోవడానికి కూడా ఓ మాదిరి వాడు కూర్చుని శౌచాలయమునకు వెళ్ళడం కూడా కష్టంగా ఉన్న గదులకి. ఆ మహానుభావుడు అదృష్టం వల్ల అంత గొప్ప ఇల్లు కూడా దొరికింది. ఆయనకి 18వ ఏట ఓ 16 ఏళ్ళ ఆవిడ చూసి పెళ్లి చేశారు. భార్యతో కలిసి యజ్ఞం చేసేట ఆయన. పెళ్ళైన వెంటనే భార్యతో యజ్ఞం చేసేవాడు కొద్ది మంది ఉంటారండి. పెళ్ళవగానే పెళ్ళాన్ని తీసుకుని తేనె చంద్రుడి దగ్గరికి పోతారు. అంటే హనీమూన్, హనీ అంటే తేనె, మూన్ అంటే చంద్రుడు కదా. అలా పోకుండా ఆయన యజ్ఞం చేసేట పుణ్యాత్ముడు, అంత మంచివాడు ఆయన. కానీ అదే యోగము గారి పెళ్ళైన 16 ఏళ్ల దాకా వాళ్ళకి సంతానం కలగలేదు. అప్పటికి పెద్దలు కొంతమంది అన్నారంటే నీ జాతకంలో పిల్లల యోగం లేదు, ఈ పెళ్ళం వల్ల ఎందుకు వచ్చింది, పిల్లల గురించి ఆలోచించవద్దు అంటే ఆమాత్రం నేను తలుచుకుంటే పిల్లల్ని కననా అని అనేక ప్రక్రియలు చేసి సంతానం పొందాడు. బలాత్కారముగా సంతానం పొందితే ఆ సంతానం వల్ల వీడు సుఖపడడు, లేదా పిల్లలైనా సుఖపడరట. మీరు చూడండి, దశరథుడు పుత్రకామేష్టి చేసి యాగం వల్ల కొడుకుని పొందాడు, కానీ అయితేనే కొడుకు లేక చచ్చిపోయాడు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందనమాట, అసలు జాతకములోనే యోగము లేనప్పుడు ఏవైనా కష్టపడితే దానివల్ల శాశ్వతంగా ఈ పిల్లల వల్ల పొందవలసినంత ఆనందం పొందరు. కాకపోతే దశరథ మహారాజు గారు ఒక మహానుభావుడు గనక, యజ్ఞం చేయించింది వశిష్ఠుడు గనక, చచ్చిపోతే పోయాడు, రామ 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 అనుకుంటూ శరీరం విడిచిపెట్టి రాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ అందరూ రామ అనలేరుగా. మరి ఈయన కూడా ఏదో ఒక యాగం చేశాడు, కొడుకు పుట్టాడు ఈయనకి. ఆ కొడుకు చాలా అందంగా ఉండేవాడు అయ్యి. అందుకని ఆ కుమారుణ్ణి చూచి ముచ్చటపడి, వీడి వంటి వాడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు అని అనిపించుకోవాలనే కోరికతో ఆ కుర్రవాడికి గుణనిధి అని పేరు పెట్టాడు. గుణములకు నిధి కావాలి అనుకున్నాడు ఈ కుర్రవాడు. చిన్నప్పటి నుంచి పేరు గుణనిధి, దుర్గుణనిధి అయ్యాడు ఆయన. ఒక్క సుగుణం లేదు వాడికి. చిన్నప్పుడే రకరకాల పాపాలు చేశాడు, అవన్నీ నా నోటితో ఇప్పుడు చెప్పలేను. కానీ 8 ఏళ్ళు రాగానే వాడికి ఉపనయనం చేసి ఒక గురుకులంలో చేర్చారు. తేనా స్కూల్లోకి వెళ్ళాడు వీడు. ఒక్కనాడు గురువు దగ్గరికి వెళ్ళలేదు, పాఠం చదవలేదు. చిన్నప్పుడే జూదశాలలోకి వెళ్ళాడు. వేదశాలలో చేరిస్తే వేదం విడిచిపెట్టి జూదానికి పోయాడు వాడు. బ్రాహ్మణాచారం భూపర్యాజకము చేయు అగ్నిహోత్ర విధానమన్నలగు సంధ్యాభివందన శ్రద్ధ ఉజ్జన చేయు ద్యోతకారులతోడి వడ్డివడయు పాషండ షండ దుర్భాషలావర్తించు గీతవాద్య వినోద కేళితగులు. వీడు చిన్నప్పటి నుంచి బ్రాహ్మణాచారాలని వ్యతిరేకించేవాడు. ఏమిటా పిచ్చాడు, ఈ ఉపనయనం ఏమిటి, ఈ యజ్ఞోపవేతం ఏమిటి, ఈ పోగెందుకు, ఈ సంధ్యావందనం ఏమిటి, ఇదంత ట్రాష్, కొంతమంది బతకడానికి ఏర్పాటు చేశారు అని ఈ ఆచారాలన్నీ పరిహాసం చేశాడు. అగ్నిహోత్రం అంటే అసహ్యం చూపించేవాడు. అసహ్యం కదట, అలగు అన్నారు వాడు. అంత కోపగించేవాట, అగ్ని లేదు ఇంకోటి లేదు, నువ్వు మాట్లాడావంటే తంతాను అని తల్లిని తిట్టేవాడు. ఎప్పుడైనా అగ్నిహోత్రం వెలిగించడంటే ఇలా అగ్గిపెట్టుతో ఉష్ అని వెలిగించి ఇది అగ్నిహోత్రం అనేవాడు. ఇంత స్పష్టంగా రాశారు అందులో. ఇంకా సంధ్యావందనం వాడి జీవితంలో చేస్తే ఒట్టు. జ్యోతకారులతోడి వద్దివడయు, పేకాట్రాయులతో స్నేహం చేసేవాడు. ఆ ఊళ్ళో జ్యోతగృహం ఉంది, అందులో మకాం పెట్టేవాడు. పాషండ షండ దుర్భాషలా వర్తించు, పాషండులు అంటే వేదమునకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు. ఆవిడ దగ్గర చేరేవాడు అనమాట. ఈ పాషండులతో నాస్తికులతో కలిసి దుర్భాషలు పలికేవాడు, వేదముల్లో ఉన్న వాటికి వ్యతిరేకమైన మాటలు చెప్పేవాడు, మొత్తం మీద మన ఆచారాలన్నిటికీ పనికొచ్చే వాటిని ఇష్టం వచ్చినట్టు తృప్తేసేవాడు. ఈ విధంగా నాస్తికవాదం చేసేవాడు. గీత వాద్య వినోదకి కేళి తగులు, ఈ వేశ్యలతోటి వాళ్ళతో గానభజనలో పూర్వకాలం ఉండేవి, చింతామణి డ్యాన్సులు ఉండేవి కదా నాటకాల్లో, వాటిలో అవంటే ఎక్కువ ఇష్టపడేవాట. చెలిమి బాటించు, ఎవరితోటి, విటులతో స్నేహం చేసేవాడు. వేశ్యాలోలత్వం కలిగి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఆడవాళ్ళని వ్యభిచారం అనే కోపంలో దింపే నీచులతో స్నేహం చేసేవాడు. అర్ధి పీఠమసంగు నాస్తికుల కొరకు, నాస్తికులకి మాత్రం ప్రథమ సింహాసనం ఇచ్చేవాడు. కౌలటేయుల పాటించు, కులటా పుత్రులను ఉంటారు, కొన్ని వందల పెళ్లిళ్ళు చేసుకుని నానా రకాల సంతానాలు పొందిన వాళ్ళని కౌలటేయులు అంటారు. అటువంటి వాళ్ళతో తిరిగాడు. బా, ఇంకింతకు మించి నేను దాన్ని వర్ణించి చెప్పలేను, కానీ వాడు చెయ్యని పాపం లేదు. అటువంటి పరమ పాపాత్ముడు, నీచుడు వాడు మొహం చూస్తే పాపం అనమాట. మనకి కొంతమంది ముఖాలు చూస్తే బ్రహ్మహత్యాది మహాపాపాలు చుట్టుకుంటాయనేవారే అన్ని పాపాలు చేశాడు వాడు. పాపం వాళ్ళ నాన్నగారికి పరిస్థితి ఏమిటంటే, రాజుగారి దగ్గర ఆయన ప్రధాన పురోహితుడు, నిత్యం యజ్ఞాలు చేయించడం, ఆయనకి పంచాంగంలో ముహూర్తాలు పెట్టడం, రాజకీయాల్లో సలహాలు ఇవ్వడం, అవన్నీ ఆయన ఉద్యోగం. దాంతో కొడుకుని పట్టించుకోలేక ఇదిగో స్కూల్లో వేశాడు. చాలామంది తల్లిదండ్రులు చేసే పొరపాటు అది. వీళ్ళ ఉద్యోగాలు, వీళ్ళ కీర్తులు, వీళ్ళ సన్మానాలే కానీ పిల్లల్ని పెద్దగా పట్టించుకోరు. దాంతో పిల్లలు అపమార్గంలో గడిపోతున్నారు. ఎంత హడావిడిగా ఉన్నా మన పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో పట్టించుకోవాలండి. పట్టించుకోకపోతే పిల్లలు పాడైపోతారు. ఒక భావి భారత పౌరుడు దెబ్బతింటాడు. కాబట్టి పిల్లలు ఇంటి నుంచి వెళ్ళాక స్కూల్కి వెళుతున్నారా లేదా, చదువుతున్నారా లేదా, మధ్యలో వ్యసనాల పాలైపోతున్నారా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో చూసుకోకపోతే రేపు పొద్దున వాళ్ళ బతుకు నాశనం అయిపోతుంది. దాంతో కుటుంబాల వ్యవస్థలన్నీ పాడైపోతాయి. ఎంత అవస్థ పాలైపోతున్నారండి జనాలు, పాపం చూస్తే దాలేస్తుంది అనమాట. నేనే చూశాను, కొంతమంది నా కళ్ళారా చూశాను. దరిద్రపు మొగుళ్ళు వ్యసనాల పాలైపోయి పెళ్ళాలు చంపితే చివరికి అన్నం లేక మాడి మాడి చచ్చిపోయిన భార్యలు చూశాను నేను. చాలా జాలేస్తుంది అనమాట. కానీ ఏం చేయగలుగుతాం, మళ్ళంటి వాడు ఎంతమందిని బాగు చేయగలుగుతాం, చెబితే వింటారా వాళ్ళు. కాబట్టి చిన్నప్పటి నుంచి సరైన మార్గంలో నడుచుకోకపోతే మాత్రం ఆ వ్యక్తి భ్రష్టుడైపోతాడు. వీడు అలాగే భ్రష్టుడైపోయి తల్లిదండ్రులకి తెలియకుండా తిరుగుతూ ఉంటే ఈ తండ్రి గారు ఒక్కనాడు కూడా కొడుకు గురించి ఆలోచించలేదట. పాపం నా కుమారుడు గొప్పవాడు అవుతాడు, మా ఆవిడ మంచిది, వాడిని బాగా చూసుకుంటుంది, వాడు హాయిగా స్కూల్కి వెడతాడు, వేదాధ్యయనం చేస్తాడు అనుకున్నాడు పాపం ఆయన. అప్పుడప్పుడు ఎప్పుడైనా కొంచెం సమయం దొరికేది ఆయనకు కూడా. ఏ యజ్ఞములో లేని రోజుల్లో, మహాలయ పక్షాలు లేని రోజుల్లో కొంచెం అవకాశం దొరికినప్పుడు పెళ్ళాన్ని పిలిచి, భార్యామణిని, ఏమే సోమిదేవమ్మ, మన అబ్బాయి ఏం చేస్తున్నాడు, గుణనిధి ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడే సంధ్యావందనం చేశాడండి పాపం. వాడు సంధ్య అని ఒక వేసి ఉంది, దానికి దండం పెట్టాడు, అది సంధ్యావందనం అంటే. ఒకనొక మహాత్మురాలు ఉందిలేండి, ఆవిడ పేరు సంధ్య. రోజు వీడు ఆవిడికి దండం పెట్టేవట, అది సంధ్యావందనం అంటే. ఈవిడు సంధ్యావందనం చేశాడు అనేది. వేదం చదివాడా? చదివాడండి, చదివి చదివి అలిసిపోయి పాప ఇప్పుడే అన్నం తినడానికి వెళ్ళాడు అనేది. అబ్బా మా అబ్బాయి వేదం చదివాడు అనుకునేవాడు ఈయన. ఒక్కొక్కప్పుడు పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళాడు అనేది. ఎప్పుడు ఆయన ఏమడిగినా అన్ని అసత్యాలే చెప్పేది, నిత్యం అసత్యం అనమాట. ఈ అసత్యాలు ఆడి ఆడి పిల్లవాడిని సగం పాడు చేసింది. ఎక్కువ మంది తల్లులు ఇలాగే తగలేస్తారు పిల్లల్ని. పిల్లలు పాడైపోతుంటే భర్తకి చెప్పారనుకోండి, భర్త గారు ఏం చేస్తారు, దారిలో పెడతారు. ఇది అబ్బాయి పాడైపోతున్నాడండి అని భార్య తక్షణం భర్త దగ్గరికి వెళ్ళి ఈ పిల్లవాడి నీచ కార్యాలు చెబితే మొగుడన్న దారిలో పెడతాడు. వాడు కూడా దారిలో పెట్టకపోతే అది కర్మనుకోదు, అది పక్కన పెడదాం. ఈవిడ మాత్రం రోజు అసత్యాలు ఆడేది. వీడు తెల్లవారుజామున ఇంచుమించుకు మూడింటికి లేచిపోయి మళ్ళీ వాళ్ళ నాన్న లేస్తే ఎక్కడ చూస్తాడోనని, జీవితంలో మనం కూడా తెల్లవారుజామున అంత మూడింటికి లేవం, అలా లేచి పరుగు పరుగున జోదం ఆడడానికి డబ్బులు మూటగట్టుకు పోయేవాడు. అప్పుడు ఈవిడ ఏం చేసేదో తెలిసిన, ఒరే నాయన మరీ మూడింటికి వెళ్ళిపోతే రాత్రి ఎప్పుడో కానీ రావడం లేదు, ఈలోపు తిండి లేక చచ్చిపోతావరా, మొహం కడుక్కోరా, స్నానం చేయరా, అన్నం పెడతాననేది. చే మొహం కడగడం ఏమిటి, స్నానం చేయటం ఏంటి, పులెక్కడన్నా మొహం కడుగుతుందా, సింహం స్నానం చేస్తుందా, నేను సింహాన్ని అనేవాట. సరే ఏమైనా వీడు స్నానం చేసినా చెయ్యకపోయినా మొహం కడిగినా కడగకపోయినా తిండి లేక చచ్చిపోతాడని రాత్రి మిగిలిపోయిన సద్దన్నం ఒక బంగారపు గిన్నెలో పట్టుకొచ్చి అందులో చిక్కని చక్కని పెరుగు మేగడ పట్టుకొచ్చి అందులో వడపిందులు కూడా పట్టుకొచ్చి నంచి పెట్టేది. పెరుగన్నంలో ఆవకాయ నంచుకుంటే చాలా బాగుంటుంది. అందులో సద్దన్నంలో చిక్కని పెరుగు, అందులో ఇంత ఆవకాయ పెచ్చు నంచుకు తింటే ఓహరి నాయన ఇంకా స్వర్గానికి వేరే వెళ్ళక్కర్ల, బ్రతికుండక స్వర్గం. పూర్వకాలంలో సద్దన్నం అని ఒకటి ఉండేది రండి. అప్పట్లో బియ్యం బాగుండేవి, అందుకని అన్నం వండితే ఉదయం పూట రుచిగా ఉండేది. ఇప్పుడు అన్నం వండిన గంటకే కంపు వస్తుంది, అంటే బియ్యంలో కూడా కల్తీ వచ్చింది. ఎవ్రీ శాల్తీ ఈజ్ కల్తీ ఇన్ కలియుగం. ఏ శాల్తీ చూస్తే అందులో కల్తీయే, అరకి భక్తిలో కూడా కల్తీ వచ్చి పడిపోయించేవారు. కానీ ఆ రోజుల్లో చక్కని మందులు లేని, ఎరువులు లేని, విషం లేని ఆహారం కనుక ఆ సద్దన్నం పెట్టేది. శుభ్రంగా ఇక్కడ దాకా తినేసి మంచినీళ్ళు తాగి ఆ పాచిమొహంతో ఆ మొహం మొత్తం ఊరికే కళ్ళు ఇలా తుడుచుకుని పోయేవాడు. ఆ తర్వాత ఎప్పుడో రాత్రికి వచ్చేవాడు. ఒకనాడు చుట్టుపక్కల ఊళ్ళల్లో వాళ్ళు కొంతమంది తల్లి దగ్గరకు వచ్చి మీ అబ్బాయి భ్రష్టుడైపోతున్నాడే, ఎప్పుడైనా మీ ఆయనకి తెలిస్తే ప్రమాదం అంటే. అప్పుడు మాత్రం ఆవిడ కొడుకుని పిలిచింది. ఒరే నాయన, నీకు పుణ్యం ఉంటుందిరా, సరైన మార్గంలోకి వెళ్ళరా. ఇప్పటికే నువ్వు సర్వనాశనం అయిపోయావు, ఇంట్లో ఉన్న డబ్బంతా తగలబెట్టేస్తున్నావు, కోట్ల కోట్ల ఆస్తి అంతా కూడా పేకాట్లో పాడు చేసావురా. ఇది మీ నాన్నకి తెలిస్తే నా కొంప నీ కొంప ములిగిపోతుంది, దుంప తెగిపోతుంది. రాజుగారికి తెలిస్తే ఉద్యోగం పోతుందన్నా సరేవాడు వినిపించుకునేవాడు కాదు. ఏమున్నా లేకపోయినా ఎంత దరిద్రుడికైనా పెళ్ళైపోతుంది, ఏమిటో తెలియదు ఈ భూలోకంలో. అక్షరం ఒక్కరాదు ఒకడికి, చదువుకున్న పెళ్ళం వస్తుంది. వాడి మొహం చూస్తే కోతులు కనపడతాయి, వాడికి బంగారం లాంటి భార్య వస్తుంది, ఏమిటో తెలియదు. కానీ మంచి అందంగా మిసమిసలాడిపోయే వాళ్ళకేమో నీచి పెళ్ళాలు వస్తారు, ఎందుకు పనికిరాని నీచుడికేమో బంగారం లాంటి భార్యలు వస్తారు. బాగా చదువుకున్న వాడికి ఉద్యోగం రాదు, చవటకి మాత్రం ఉద్యోగం వస్తుంది. ఏమిటో బ్రహ్మగారు సృష్టి. ఈ బ్రహ్మ కనపడితే మీరందరూ బొగ్గ మీద పోటీ పొడిచి అడగండి, ఏమిట్రా ఈ రాత అని కనపడితే. అప్పుడు ఆయన ఏం చెబుతాడో చూద్దాం. అలాగే ఇంత నీచాతి నీచుడికి ఒక బంగారం లాంటి సంబంధం వచ్చింది. పక్కనే ఒక చిన్న అగ్రహారం కొంచెం దూరంలో ఉంది. ఆ అగ్రహారంలో ఒక వేద పండితుడు ఉన్నాడు. ఆయనకి ఒకే ఒక్క భార్య ఉన్నది, ముగ్గురు పిల్లలు, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఈ కూతుర్ని పగలు చూస్తే రాత్రి ఈయన నిద్రపోరట. అంత అందంగా బంగారపు రంగులో ఉండేదట వారి బాబు, ఆ ముఖాన్ని చూచి మూర్చిపోయేవారట. అటువంటి సుందరీమణిని ఈ యజ్ఞదీక్షితుడు మహాత్ముడు కనుక ఆయన కొడుకు కూడా గొప్పవాడేమో అనుకుని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు ఆయన. అయినా సంతోషపడిపోయాడు. కుర్రాడు చూస్తే కాస్త బాగానే ఉన్నాడు కదా అని అన్నారు, పెళ్లి చేసేశారు. కనీసం వాడు ఏం చదివాడో వాడిని పరీక్షించేవారు కదండి ఆ రోజుల్లో. మగాడైతే చాలు, పెళ్లి చేసేవారు. పిల్లలు ఎప్పుడైనా ఆడపిల్లలు కొంచెం గుర్తుపెట్టుకోండి, ఏ దిక్కుమాలిన వాడి వల్లనూ పడకండి. పెళ్లి చేసుకునే ముందు ఈ కుర్రాడు బాగా చదువుకున్నాడా లేదా, వీడి రేపొద్దున పోషిస్తాడా లేదా, మనల్ని ఎలా రక్షిస్తాడు అని తెలుసుకోవాలి. లేకపోతే జీవితం పాడైపోతుంది. ఇదిగో ఈ దరిద్రుడికి బంగారం లాంటి పండితురాలు వచ్చింది. పెళ్ళైన వెంటనే చిన్నపిల్ల కనుక అమ్మాయిని పట్టుకుపోయారు. వీడికేమో 16 ఏళ్ళు దాటే, ఆ అమ్మాయికి 13 ఏళ్ళు నిండాయి. ఆ అమ్మాయిని ఒక ఏడాది తర్వాత కాపురానికి పంపుతామని పట్టుకెళ్ళారు. కొద్ది రోజులు అత్తవారింట్లో ఉంచారు. అత్తవారింట్లో ఉన్న రోజుల్లో నేను ఒక మౌన వ్రతంలో ఉన్నానండి మాట్లాడను అన్నట్టు వీడు. ఎందుకంటే వీడు మాట్లాడితే కంపు, వాళ్ళేమో సంస్కృతంలో మాట్లాడతారు. వీడు కూకోయండి కూకోయండి ఫలారాలు వస్తాయి అంటాడు. అందుకని వీడు నోరిప్పితే అర్థమవుతుంది కదా, అందుకని వీడు టెక్నిక్గా 16 రోజులు పండుగ కాలంలో మౌన వ్రతం, అలా మౌన వ్రతం పూనాడు. దాంతో అత్తమామలకు కూడా వీడు అసలు రంగు ఇంకా తెలియలేదు. ఏదో కొద్ది రోజులు అత్తవారింట్లో అలా నాటకవాడి మళ్ళీ ఇంటికి వచ్చాడు. రావడంతో యథాప్రకారంగా మళ్ళీ జోదశాల, ఆపై మధ్యశాల, పానశాల, ఆపై వేశ్యాశాల, ఈ శాలల్లో పడ్డాడు వాడు. అప్పుడు మాత్రం వాళ్ళ అమ్మ మాత్రం ఒక రోజున వాడిని తెల్లవారుజామున పట్టుకుని గట్టిగా, ఎటువంటి కుటుంబంలో పుట్టేవరా నువ్వు, ఈ భ్రష్టత్వం ఏమిట్రా నీచుడా, మీ అత్తగారు సంస్కృతంలో కవిత్వం చెబుతుంది, మామగారు మహాపండితుడు, రాజుగారి కొలువులో ఆయన పనిచేస్తున్నాడు, ఇంకా మీ బావమరుదులు వంటి పండితులు లేరు, భార్యకున్న సంస్కృతం నీకు రాకపోతే రేపొద్దు నీ పరువేమవుతుంది, ఎంతకాలం నీ పెళ్ళం పుట్టింట్లో ఉంటుంది, రేపొద్దున వస్తుంది అమ్మాయి, అమ్మాయి వస్తే ఎంత ఏడుస్తుంది, ఆ పిల్ల ఉసురు నాకు తగులుతుందేమో నాకు భయంగా ఉందిరా, తెలిసి తెలిసి నేను ఆ పిల్ల గొంతు కోసానేమో అని ఇప్పుడు ఏడుస్తున్నాను. నువ్వు చూస్తే తెగ తాగేస్తావు, జోదమాడతావు, కొంపంతా గుల్ల చేస్తావు, అక్షరం ముక్క నేర్చుకోవు, ఒళ్ళంతా రోగాలు పుట్టయిపోతుందేమో అని నాకు భయంగా ఉంది. నా మాట విను, ఈ పవిత్రమైన బ్రహ్మవంశం ఏమిటి, ఈ దరిద్రపు లక్షణాలు ఏమిటి. పైగా ప్రజలంతా ఏమంటున్నారో తెలుసా, తల్లి బడి కొల్లి చట్టల్ల సనములాడు దురు నిన్ను గూర్చి నన్నహరహంబు దుర్నయం బెల్ల నా మీద త్రోచి వైచి డబ్బరలు పల్కు వారి కడ్డంబు కలదే. తల్లిని బట్టి కొడుకు అంటారు జనం, తల్లి నీచురాలు అందుకే ఇలాంటి కొడుకు పుట్టాడు, తల్లి గారం వల్ల వీడు పాడయ్యాడు, తల్లి వేరు ఎలా ఉంటే పిల్ల వేరు ఎలా ఉంటుందంటారు. నువ్వు చేసిన పాపాలన్నీ నా నెత్తి కంటగడతారు, అపరాధం నేను చేశానంటారు. నా మాట విను, నీ వల్ల నాకు నింద వస్తుంది. ఈ మనుషుల్ని ఆపగలమా, ఎంతమంది నోరు మోస్తామండి. కొంతమంది జనాలు ఉంటారు వాళ్ళు అలా వాగుతూనే ఉంటారు, అభాండాలు వేస్తూనే ఉంటారు, వీళ్ళందరినీ మనం ఆపగలుగుతామా, వాళ్ళ బుద్ధి బాగుండాలి. కానీ పరమ పవిత్రమైన స్థలాలకు వచ్చి కూడా వాళ్ళ బుద్ధి మారదు కదా, వాడి మీద వీడు, వీడి మీద వాడు, వాడు ఏం చేశాడు, వీడేం చేశాడు. కాశీకి వచ్చాక ఎందుకు చెప్పండి, అసలు ఇతరులతో పనికి మళ్ళీ కబుర్లు. వీలున్నంత వరకు పవిత్రమైన ఆలోచన ఉండాలి. ఈ జనాలు అలా నన్ను తిడతారు, నేను వాళ్ళని ఆపలేను. ఇవో పక్కన పెట్టు, నీ జోదములు ఎక్కువ కాలం ఆగవు. రోజు పేకాట్రాయులతో ఆడుతున్నావు, ఏదో ఒకనాడు దాడి చేస్తారు రాజభటులు జోదశాల మీద, అప్పుడు నువ్వు దొరుకుతావు, నిన్ను తీసుకెళ్ళి రాజుగారి దగ్గర నిలబెడతారు, నువ్వెవరివి అని అడుగుతారు, నువ్వు యజ్ఞదీక్షితుడి కొడుకు అని చెబుతారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా, మీ నాన్నని తిట్టి రాజుగారు నీ కొడుకుని పట్టించుకోలేను, నువ్వు ఇంత రాజ్యాన్ని పట్టించుకుంటావు, యజ్ఞం ఏం చేస్తావని ఉద్యోగం ఓడగొడతాడు. నీకతమ్మున చెడుదుము నీకతమ్ము నన్ను చీరయు కూడును లేక పుత్రగా. నీ వల్ల మేము వస్త్రాలకి కూటికి దూరం అయిపోతాం, ఉద్యోగం పోతే మేము బతకగలమా, ఈ అగ్రహారాలు రాజుగారు లాక్కుంటే బతకగలమా, కొంపలాక్కుని దేశ బహిష్కరణ శిక్ష మీ రాజు విధిస్తే మనం బ్రతకగలమా, నీ వల్ల మేము కూడు చేరాలేక చెడిపోతున్నాయన, మా మాట వినరా, నాన్నను కూడా పాడు చేస్తావురా అంటే అన్నీ విని రేపటి నుంచి బాగుపడతాలే అని వెళ్ళిపోయాడు. ఇక రేపు అనేది రాసుకోవాలన్నమాట, అక్కడ రేపటి నుంచి బాగుపడదును అని బోర్డు మీద రాసుకున్నట్టు వాడు. ఏ రోజు కారోజు రేపే. ఇలా ఉండగా ఒకనాడు ఏం జరిగింది, ఒక పర్వదినం వచ్చింది, అది అమావాస్య. అమావాస్య నాడు పితృయజ్ఞం చేస్తారు. ఈ యజ్ఞం ఎప్పుడూ మధ్యాహ్నం పూట చెయ్యాలి. అందువల్ల 12 రాజుగారు పితృయజ్ఞం మొదలు పెట్టేసరికి ఇంచుమించుగా 1 అయ్యింది. మిగతా కార్యక్రమం తక్కిన పురోహితులకి వదిలి ఈ యజ్ఞదీక్షితుడు 1:30-2 మధ్యలో పంజాబు ఎండల్లో, కాశీ పంజాబ్ ఇలా ఉత్తర భారత్లో ఎండలు మీకు తెలుస్తూనే ఉన్నాయి కదా, ఆ ఎండలకు మీరందరూ కూడా పాపం అలా తోటకూర కాడలు అయిపోతున్నారు. ఈ మధ్యాహ్నం ఎండలో కాలినడకని ఇంటికి వచ్చేవాడు ఆయన. ఎందుకంటే యజ్ఞం చేసిన వాళ్ళు, పితృయజ్ఞం చేసిన వాళ్ళు పిచ్చాటోలు ఎక్కకూడదు, మడిగా ఇంటికి రావాలి. అందుకని రాజుగారి భవనము నుండి కాలినడకన తన గృహానికి వస్తున్నాడు ఆయన. అసలే మధ్యాహ్నం 1:30 అయిపోయింది, కడుపంతా కరకరలాడిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందనమాట, కడుపులో ఆకలి మంట. ఆ సమయంలో ఆకాశంలో ఎండ కదా, ఎండకి తలకాయ మండుతోంది, ఎండ వల్ల తల మండుతోంది. పైగా 6 ముందు గుండు చేయించట, నున్న గుండు వెనకతల పిలక కదా. ఈ ఎండకి గుండు మండుతోంది, ఆకలికి కడుపు మండుతోంది, ఈ చెమట నుదుటి నుంచి పట్టి కళ్ళల్లోంచి ముక్కు మించి కిందకు కారిపోతోంది. పాపం ఇక్కడ నుంచి చెమట ఇలా ముక్కు మించి నోట్లోంచి కిందకు ఉప్పగా కారిపోయి పొట్ట మీద కూడా పడిపోతుంది. అలాగే చెమటలు కక్కుకుంటూ చకచక ఇంటికి ఎడదాం, స్నానం చేద్దాం, క్షణాలలో సంధ్యావందనం చేద్దాం, యజ్ఞం పూర్తి చేద్దాం, ఆ తర్వాత వచ్చిన బ్రాహ్మణులందరికీ భోజనం పెట్టి అన్నం తిందాం అనుకుంటూ బయలుదేరాడు. సరిగ్గా ఆ సమయంలో ఇంటికి ఇంకా కొంచెం దూరంలో ఉన్నాడనగా అటుగా రోజు పేకాట్లో బాగా డబ్బు సంపాదించే ఒక జోదగాడు పేకాటకి పోతూ పోతూ, జోదశాలకి పోతూ పోతూ, నమస్కారం దీక్షితులు గారు అన్నాడు. 2 జోడించి యజ్ఞదీక్షిత నమస్కారం అనగానే ఈయన చెయ్యెత్తి దీవించాడు. వాడు 2 జోడించి నమస్కరించాడుగా, ఆ నమస్కరించినప్పుడు వాడి చేతికి ఒక వజ్రపుట ఉంగరం, నవరత్నములు తాపడం చేయబడిన ఒక ఉంగరం కనబడింది. ఏయ్ ఇలా రారా అన్నట్టు ఆయన, అనవసరంగా నీకు దండం పెట్టి ఇరుక్కుపోయినట్టున్నాను అనుకు, నేను కంగారు పడి దగ్గరకు వచ్చాడు ఈ దండం పెట్టినవాడు. ఎక్కడిది ఉంగరం నీకు అన్నాడు ఈయన. ఎందుకంటే ఆ ఉంగరం మామూలు కాదు, దర్శనం బిచ్చె నిద్దా నీ కోమటి క్రొత్త పూర్వం పురాజునక పూర్వమొసగే. ఆ ఊళ్ళో ఒక గొప్ప వ్యాపారి ఉన్నాడు, ఆయన నవరత్నాలతోటి బంగారంతోటి వ్యాపారం చేస్తాడు. అది మామూలు వ్యాపారం కాదు, ద్వీపాంతర వ్యాపారం. ఓడల్లో వెళ్ళి రకరకాల ద్వీపాలకు వెళ్ళి వ్యాపారం చేసేవాడు. ఆ రోజుల్లో ఓడలంటే ఏమిటనుకుంటారు, అందులో కనీసం 1,000 సైనికులు ఉండేవారు. ఎందుకంటే పైరేట్స్, సముద్రపు దొంగల నుంచి రక్షించుకోవడానికి. అందులోనే అనేక శాలలు ఉండేవి, వాటిల్లో ఒక్కొక్క కర్రలో ఒక్కొక్క విలువైన వస్తువులు వేసుకునేవారు. అలా ద్వీపాంతరాలకు వెళ్ళి కోటాను కోట్ల బంగారు నాణాలతో వ్యాపారం చేసేవారు. ఇవాళ చేసిన సముద్ర వ్యాపారం కంటే ఆ రోజుల్లో సముద్ర వ్యాపారాలు బాగా చేశారు. సత్యనారాయణ వ్రతకల్పంలో లేదు, సాధువు కదా ఆయన, సముద్ర వర్తకుడు. ఈయన కూడా అటువంటి వాడు. ఆయన ఒకసారి ఒక ద్వీపానికి వెళ్ళాడు. ఆ ద్వీపంలో ఒక వజ్రాలు, ప్రత్యేకంగా వజ్రాలు, చుట్టూ తన నవరత్నములు తాపడం చేయబడిన ఒక ఉంగరం కనపడింది. ఆ ఉంగరం 6 14 నాణెములట, 14 బంగారు నాణెములు ఖరీదు చేసే ఉంగరం. ఆ ఉంగరం ముచ్చట పెట్టి కొన్నాడు ఆయన, కొని పట్టుకొచ్చాడు. రాజుగారంటే విష్ణువుతో సమానం, నా విష్ణు పృథివీపతి. మహారాజు అంటే విష్ణువు యొక్క అంశతో పుట్టినవాడు. అందుకని ఈ ఉంగరాన్ని రాజుగారికి కానుకగా ఇచ్చాడు. రాజుగారు రెండు మూడు రోజులు ధరించాక మరొక రోజున ఈ యజ్ఞదీక్షితుడు గొప్ప యజ్ఞం చేయించాడు. మళ్ళీ మామూలు యజ్ఞం కాదనమాట, మంచి మంత్రంతో కంఠస్వరంతో యజ్ఞం చేయించాడు. పూర్వం యజ్ఞాలు పురాణాలు విన్నాక ఆనందం పట్టలేక ఉంగరాలు ఇచ్చేవారు పూర్వం. అలాగే ఈయన ఈ యజ్ఞం అయిపోయిన వెంటనే ఉంగరం తీసి యజ్ఞదీక్షితుడికి ఇచ్చేశాడు. ఏదో 14 కోట్ల ఉంగరం వర్తకుడు ఈయనకి ఇస్తే ఈయన వెంటనే ఈ యజ్ఞ పండితుడికి ఇచ్చేశాడు. యజ్ఞదీక్షితుడు దాన్ని ధరించాడు, పాపం 9 రోజులు ధరించాడు ఆయన. ఇలా ఉండగా ఒక రోజున శనివారం వచ్చింది. శనివారం నాడు పూర్వం భార్యలను ఉండేవారు కదా, భర్తలకి పతివ్రత లేని వాళ్ళు తలంటి స్నానం చేయించేవారు. అసలు ఏం రోజులండి అవి, చక్కని నెత్తి మీద నూనె వేసి టొప్పుకు టొప్పుకు టొప్పుకొని భార్య కొడుతూ ఉంటే ఓరి వీడు దొంపదగబడి ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. అలా అందులో సుకుమారంగా ఉన్న చేతులతో బంగారం లాంటి భార్య తన మెత్తని చేతులతో భర్తగారి నెత్తి మీద నూనె పోసి అలా టపా టపా కొట్టి ఒంటికి మర్దనా చేసి కుంకుడుకాయ పులుసు పోసి రుద్దితే ఆ భర్తగారు జీవితంలో ఈ భార్యని విడాక్ 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 అనే శబ్దం వాడగలడ అని నేను అల్లా కాశీఖండంలో అన్నారు. మళ్ళీ ఇది నా అభిప్రాయం అనుకునే సుమి, అంత బాగా స్నానం చేయించేది ఆవిడ. అందులో ఈయన అదృష్టం ఏంటంటే సోమిదమదము స్నానం చేయిస్తే ఆవిడ చేతులంతా సుకుమారంగా ఉండేవి కనుక ఆ సుకుమార హస్తాలతో ఆయనకి తలంటింది. తలంటుతూ మధ్యలో ఏం చేసింది, ఆయన ఉంగరాన్ని చూసింది, భర్తగారి ముఖం చూసి అని నవ్వింది, కొంచెం కొంగల జార్చింది, ఇలా సయ్యాట కల్పించింది. ఈయనకి అర్థమైపోయింది, నా భార్యామణి ఎంతో ప్రేమగా ఉంగరం చూస్తోంది, నా ఉంగరం లాంటి ముఖం చూస్తోంది, ఇటు ఉంగరం టింగురంగా అని తిరుగుతోంది అని కనిపెట్టి ఈ ఉంగరం నీ దగ్గర ఉంటేనే నా దగ్గర ఉంటేనే నా ఆస్తి నీది, నువ్వే నేను, నేనే నువ్వు, తీసేసుకో అని ఉంగరం తీసి ఆవిడ వేలికి తొడిగాడు. ఈ విధంగా ఆ ఉంగరం ఆవిడ చేతికి వచ్చింది. ఆ ఉంగరం ఇప్పుడు ఈ దండం పెట్టిన జోదగాడి వేలికి దొరికింది. అందుకని ఈయనకు అనుమానం వచ్చి ఈ ఉంగరము వంటి ఉంగరం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు, ఈ ఉంగరం ఎక్కడది నిజం చెబుతావా, రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళనా, రాజుకు తెలిసిందా ఇది దొంగ ఉంగరం అని నీకు శిరశ్ఛేదం అనగానే వాడు వణికిపోయి అక్కడిదాకా ఎందుకండి బాబు, ఇది నిజంగా మీ ఉంగరమే, మరి నీ దగ్గరికి ఎలా వచ్చిందన్నట్ట, మీకు తెలియదేమో మీ అబ్బాయి ఈ మధ్యనే లేటెస్ట్గా జోదం ఆడాడు, ఆ జోదంలో ఓడిపోయాడు, జోదంలో ఈ ఉంగరం నేను గెలుచుకున్నాను. జోదంలో గెలుచుకోవడం తప్పు కాదు, ధర్మద్యోతంలో గెలుచుకోవడం మంచిదని పురాణాలే చెబుతున్నాయి కదా, అలాగే నేను కూడా గెలుచుకున్నాను అనగా నేను తెల్లబోయి, ఏం బాగుతున్నావురా, వేదము తప్ప జోదమెరగని నా కొడుకు జోదమాడా, మళ్ళీ అసత్యం ఆడుతున్నావు అంటే, ఓహో ఈ వెర్రి బ్రాహ్మణ నీకు తెలియదేమో, క్షితిని నీ వంటి యాగ దీక్షితుడు లేడు, ఈ భూలోకంలో యజ్ఞములు చేయించడంలో నిన్ను మించినవాడు లేడు, దీక్షితుడంటే నువ్వే, ఇంకా అక్షదూర్తులలోన నీ అనుగు కొడుకు వంటివాడు వేరొకడు లేడు సుమ్ము, పేకాటరాయుల్లో నీ కొడుక్కి సాటు వచ్చేవాడు ఒక్కడు లేడు. నువ్వు వేదంలో 1, జోదంలో వాడు 1, సజీవ నిర్జీవ ద్యోతములు ఆడతాడు వాడు పైగా. సజీవ ద్యోతం అంటే ఏమిటి, కోళ్ళు కూడా పట్టుకొచ్చి పెట్టేస్తట్టాడు అక్కడ, కోళ్లతో మేకలతో గొర్రెలతో వాటితో కూడా జోదమాడతాడు. అంటే పేకాట్లో కోళ్ళు పందెంగా పెట్టడం ఒకటి, మేకలు పందెంగా పెట్టడం ఒక అర్థం, ఇంకో అర్థం ఏమిటో తెలుసా, సజీవద్యోతం అంటే కోడి పందేలు పెడతారు కదా, కోడి పందేలు, గొర్రె పొట్టేళ్లతో పోట్లాడ పెట్టే పందేలు, గుర్ర పందేలు అంటే ఇప్పుడు ఏదో దాని అంటే హార్స్ రైడింగ్ ఏదో అంటారు వాడు నాకు తెలియదు, కానీ మొత్తం ఇది రేసులు. అమ్మో అనుభవజ్ఞులు ఉన్నారు ఇక్కడ, మహానుభావులు, గుణనిధి గారి యొక్క సహోదరులు కాబట్టి రేసులు. వీటిని ఏమంటారంటే సజీవద్యోతం అంటారు. నిర్జీవద్యోతం అంటే ఏమిటనమాట, మంచాలు, కంచాలు, పుస్తకాలు, ఉంగరాలు, డబ్బులు ఇటువంటి వాటితో పేకాటాడితే నిర్జీవద్యోతం అంటారు. ఈ రెండింటిలోనూ మీ అబ్బాయికి 1 వాడే 1, వాడికి సాటి వచ్చేవాడు లేడు. మహాత్మా మీకు తెలియదేమో, మీ ఇంటికి వెళ్ళి చూసుకో, మీ ఇంట్లో కుందులు లేవు, కంచాలు లేవు, కుంచాలు లేవు, మంచాలు లేవు, పంచెలు లేవు, అన్నీ పట్టుకొచ్చేవాడు జోదంలో ఓడిపోయాడు. మీరు మరి కళ్ళు మూసుకున్నారో ఏమిటో తెలియదు, మీ ఇంటికి వెళ్ళి చూసుకుని మీ ఇంట్లో ఏమైనా ఉంటే అప్పుడు తప్పు నాదైతే నన్ను అడగండి అనగానే ఈయనకి మతి పోయింది, పూర్తిగా పోయింది, ఒక్క క్షణంలో పిచ్చెక్కింది. తన కొడుకు గురించి ఆయనేమో ఎంతో ఊహించాడు, ఇక్కడ చూస్తే ఇలాంటి మాట విన్నాడు, అందుకని ఒక్క క్షణం అలా నిశ్చేష్టుడై ఆ ఉంగరం తీసుకుని వాడి దగ్గర ఆ తర్వాత ఇంటికి తూలుకుంటూ వచ్చాట పాపం. అక్కడికి ఆయనకి బుర్ర పాడైపోయింది లేండి, మనస్సంతా కకావికలం అయిపోయింది, అందుకే తూలుకుంటూ ఇంటికి వచ్చాట తాగుబోతుల. రావడంతో ఏమే సోమిదేవమ్మా ఎక్కడున్నావు, ఇలా రా, నీ కొడుకేడి, ఎక్కడుంటే నాకెందుకులే.
అంగోద్వర్తన వేళ నీవు తరహా సాంకోరముల్లోచనా పాంగ ప్రాంతములంది గుర్ప ఒక సయ్యాటం బుగల్పించిన అంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా. ఆ ఉంగరం బిప్పుడే శృంగారం పని చేత పావకునకు చేయన్ హవిర్దానము.
ఒకప్పుడు నువ్వు నాకు తల అంటావు, గుర్తుందా? ఇప్పుడు నాకు అర్థమవుతుంది తల అంటే ఇలా అంటుతారని. తల అంటడం అంటే ఏమిటో బాగా బాగా అంటావు తలకై నాకు. ఆనాడు తలంటుతూ ఒక చిరునవ్వు చూపించి కొంగలా జార్చి ఒక శృంగార క్రీడ చూపించావు. ఆ శృంగార భంగిమలో కొట్టుకుపోయి నేను నా అంగుళ్యాభరణం నీకు ఇచ్చాను, నా ఉంగరం నీకు ఇచ్చాను, ఏది ఇప్పుడు ఆ ఉంగరం పట్టుకురా. ఆ ఉంగరం ఈనాడు నా వేలికి ధరించకుండా అగ్నిహోత్రుడిలో నెయ్యి వెయ్యను, మధ్యాహ్న యజ్ఞం చెయ్యను, అన్నం తినను, సంధ్యావందనం చెయ్యను, పట్టుకురా ఆ ఉంగరం అన్నాడు.
ఈవిడ ఇంకా నాటకం ఆడుతోందండోయ్, భర్తకి ఇంకా తెలుసో తెలీదో అనే విషయం వాడికి తెలియక ఈయనకి ఏమీ తెలియదు అనుకుని
ఆ ఉంగరం అక్కడికి పెడుతుందండి, లోపల బీరువాలో పెట్టాను, తాళం వేశాను, తాళం తీసుకెళ్ళి ఇంకో చోట ఎక్కడో పెట్టాను, తాళం వెతకాలి కదా, తర్వాత తీసి పట్టుకొస్తానండి. అప్పుడే వాడు అప్పుడే రెండు దాటిపోయింది, రోజు కంటే ఆలస్యం అయిపోయింది భోజనాలకి. లోపలేమై వాళ్ళ ప్రత్యేకంగా పాయసం చేశాను, పితృకార్యం కదా పాయసం గారెలు చెయ్యాలి అందుకని చిక్కని చక్కని పాయసం చేశాను, గారెలు చేశాను. ఇది కాక బ్రాహ్మణోత్తములకు పెట్టడానికి వాళ్ళ భోజనం వేరే ఏర్పాటు చేశాను, ఇక ఆ భోజనంలో కోసమని చక్కెర పొంగలి, కట్టు పొంగలి, పులిహార, దద్యోజనం ఇవన్నీ చేశాను, అదే సాంబార్లు, రసాలు, అప్పడాలు, బొప్పడాలు, వడియాలు, కడియాలు అన్నీ చేశాను. అవన్నీ చల్లారిపోతాయి. చల్లవారిన ఏని చవులు దప్పు, చల్లారిపోతే పదార్థాలు రుచిగా ఉండవు, వేడివేడిగా తిందాం. దాంతోపాటుగా పాపం ఎంతమంది వచ్చారో ఇవాళ భోజనానికి, రోజు కంటే ఇవాళ ఎక్కువగా వచ్చారు జనం.
మొగసాలనున్నారు జగతీ సుపర్వులు,
పాపం అరుగుల మీద కూర్చున్నారు బ్రాహ్మణోత్తములు ఎంతోమంది ఆకలికి తట్టుకోలేక, వాళ్ళకి అన్నం పెట్టకపోతే మహాపాపం. స్నానం చెయ్యి, సంధ్య వార్చు, అగ్నిహోత్రంలో వ్రేల్చు, ఆపై వాళ్ళందరికీ ఆపోసిన వడ్డించు, వాళ్ళు తిన్నాక మనం భోంచేద్దాం, ఆ తర్వాత మీరు పడుకుంటే నేను కొంచెం కాళ్ళు నొక్కుతాను మీరు, ఆపై మీకు తర్వాత వచ్చి బీరువా తీసి ఉంగరం తిరిగిస్తాను అనగానే ఓసి దౌర్భాగ్యరాలా, ఈ ఉంగరం ఎక్కడ బీరువాలో ఉందా అని దాచిన ఉంగరం, బొడ్లో పెట్టిన ఉంగరం బయటికి తీసి ఈ ఉంగరమైనా బీరువాలో ఉందా ఇంకా అన్నాడు ఆయన. దాంతయుడికి గుండెలు మళ్ళీ బేజారు ఎత్తిపోయాయి. అయిపోయిందిరా, నా బతుకు అయిపోయింది, నా భర్తకి నిజం తెలిసింది అనుకుని ఈ ఉంగరం ఎలా వచ్చిందండి అంది. ఎలా వచ్చిందా దౌర్భాగ్యరాలా, ఇంకా అసత్యం ఆడతావటే, ఎందుకే ఈ అసత్యం వల్ల నువ్వు ఏం బావుకున్నావే, నడు లోపలికి, ఇదిగో బ్రాహ్మణులారా ఇవాళ భోజనాలు లేవు మా ఇంట్లో వచ్చి, గెట్ అవుట్, మీకు భోజనాలు పెట్టడం వల్ల నాకేం ఫలితం అని కోపంతో పాపం వాళ్ళని గింటేశాడు. ఎప్పుడూ లేదు ఆయన ఇంట్లో అన్నదానం చేసేవట, అందరినీ పంపేశాట. అంటే ఏం చేస్తాడు ఆయన, బాధ అటువంటిది మరి, ఇక్కడ మనం ఎవరినీ తప్పుపట్టలేని స్థితి. అందుకని వాళ్ళని గెంటేసి అగ్నిహోత్రం లేదు, ఈ పూట సంధ్యావందనం లేదు, ఏది ఇల్లంతా చూపించన్నాడు. ఇల్లంతా వెతికి చూశారు, ఏడు అంతస్తులు, ఏడు ఫ్లోర్లు ఉన్నాయి. మనమంటే ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఎక్కలేక లిఫ్ట్ ఉన్న చోటికి పారిపోతున్నాం, గదులు మార్చుకుని షిఫ్ట్ అయిపోతున్నాం లిఫ్ట్ ఉన్న చోటికి, ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎక్కలేకపోతున్నామండి బాబోయని. ఎందుకంటే మన వయస్సులు ఎలా ఉన్నాయి, మన ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, పాప ఆయన కుర్రాడే కనుక ఆయనకి ఎంత ఎంత చేసి 32 ఏళ్ళు 34 ఏళ్ళు ఉన్నాయి, ఈవిడికి కూడా ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు తేడాలో ఆయన అంత ఆవిడ. అందుకని వరసగా వెతికారు. మొదటి ఫ్లోర్లో అన్ని పట్టు చీరలు ఉండేవిట, పట్టు వస్త్రాలు, ఒక్కొక్క పట్టు వస్త్రం 10,000 వరహాలు ఖరీదు చేసే వస్త్రాలు, అటువంటి వస్త్రాలు ఉన్న బీరువాళ్ళన్ని వెతికి చూశారు, ఒక్క పంచె లేదు, అన్ని పంచెలు కంచికి పోయి, అసలు ఎక్కడ ఒక పంచె కానీ ఒక తువ్వాలు కానీ ఏమీ లేవు. అమ్మమ్మమ్మమ్మ ఎక్కడ ఇంత అంచు పంచి ఉండేది, కాశ్మీర్ నుంచి తెప్పించిన పంచె ఏది, పండగ నాడు కూడా కట్టుకోలేదు నా కర్మ, పండగ నాడు కట్టుకుంటా కట్టుకుంటాను పంచి పట్టరమ్మన్నట్టు, ఒక పంచి అయితే మరీ ఖరీంది, 100,000 ఖరీదేసే పంచి ఉంటే అది కట్టుకుంటాను, పండగ నాడు తీసుకురా అంటే ఎందుకండి పండగ పూట పంచి, ఈ పూటకి మడి పంచి కట్టుకోండి అని చెప్పి చేత దర్భలతో తయారు చేయించిన పంచి కట్టించిందిట, ఎందుకంటే ఈ పంచి అప్పటికే అయిపోయింది.
అందుకని వద్దండి సంక్రాంతి నాడు పట్టు పంచి ఎందుకండి, ఇది కట్టుకోండి అని నారచీర కట్టించావు కదే నా చేత. పట్టుపంచలన్నీ ఇలా పోయాయని నాకేం తెలుసు, నిన్ను కట్టుకుని అదే పట్టు అనుకున్నాను దౌర్భాగ్యురాల అని పంచలన్నీ బీరువాలన్నీ వెతికి వెతికి విసిగి ఏడ్చుకుంటూ వెళ్ళాడు ఆయన.